అసలు గురు దర్శనం అయ్యి భగవంతుని వాక్కు విన్నాక శరీరానికి అలసట ఉంటుందా? నిమిషాల్లో నడిచి వెళ్ళిపోయాడు కొండ మీదకి. మామూలుగా అయితే మెట్లెక్కి నడిచేటప్పుడు ఎంత అలసట వస్తుంది, అమ్మా అమ్మా అంటారు తప్ప అప్పుడేనో గోవింద అనరు. బాబాయ్ అయ్యి బాబాయ్ అనకుండా అప్పుడు గోవింద గోవింద అంటే కొంత అలసట తగ్గుతుంది. కొంతమంది అంటారు కొందరు అనరండి. ఒక ఆవిడ గురించి చెప్పాలి నేను. తిరుపతిలో ఎన్నిసార్లు పురాణం చెప్పానో లెక్కే లేదు నేను, ఎందుకంటే దాదాపు 2004 నుంచి 19 వరకు, ఈ కోవిడ్ గందరగోళం రావడానికి ముందు వరకు, తిరుపతిలో ప్రతి సంవత్సరం అనుకోకండి, ఒకే సంవత్సరంలో 5 చెప్పాను. అక్కడ మాకు కృష్ణ అని ఒక ఆయన ఉన్నాడు, చెన్నుపాటి కృష్ణ, చాలా పరమ భక్తుడు, గణపతి సచ్చిదానంద స్వామి వారి భక్తుడు. అబ్బో సంపూర్తిగా మహాభారతం చెప్పించాడు, అన్ని పురాణాలు చెప్పించాడు ఆయన. కార్తీక మాసంలో మొట్టమొదటి శివపురాణంతో అది మొదలయ్యింది. అంత పూర్వం అవధానం చేసాము కానీ అవధానాలు కాదు, కానీ పురాణాలు మాత్రం శివపురాణంతో మొదలుపెట్టి 2005 ఆ తర్వాత ఒక్కో సంవత్సరంలో అయితే 6-7 అన్నమాచార్య కళామందిరంలో పురాణాలు జరిగేవి. వెళ్ళినప్పుడల్లా నేను కాలినడకన కొండెక్కి దిగేవాడు పగటిపూట, ఎందుకంటే సాయంత్రం ప్రవచనం కనుక. అసలు అంత కొండెక్కి మళ్ళీ కిందకి దిగొచ్చి సాయంత్రం యథాప్రకారంగా పురాణం చెప్పేవాడిని. ఆ చెప్పేటప్పుడు ఇలా కాలికి మఠం వేసి కూర్చుంటే పురాణం అయ్యాకే కాళ్ళు బయట తీయడం కొంచెం కష్టం అయ్యేది. అలాంటి అద్భుతమైన సాహసాలు చాలా చేసాం. ఇదంతా ఎందుకు చెప్తున్నారు గురువుగారు? మేము కొండెక్కుతూ ఉంటే మా కళ్ళ ముందు ఒక ముసలావిడ, ఆవిడకి ఈయనకంటే ఎక్కువ వయసు ఉంటుంది. ఆవిడ ఈయన జాంబవంతుడు, ఆవిడ జాంబవతి, 80 ఉంటాయండి. ఆవిడ దాదాపుగా 60 నుంచి రోజు కొండెక్కుతుందట. రోజు నేను చెప్పిందంటే రవ్వంత అసత్యం లేదు. మా కృష్ణ అడిగితే చెప్తాడు ఆయనే. రోజు మెట్లుకి బొట్టెట్టుకుంటూ చక్క 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 చంటి పిల్లలా ఎక్కేసింది. మేము కొండెక్కేసరికి మళ్ళీ దిగి వచ్చేస్తుంది. రోజు కొండెక్కి ఆ ఎదురుగుండా, ఇప్పుడంటే చాలా మార్పులు వచ్చాయి కానీ ఆ రోజుల్లో శ్రీవారి యొక్క దాని ఏమంటాం మనం, మహాద్వారం, ఇప్పుడు వాడు మహాద్వారం అని పేరెట్టారే, ఆ మహాద్వారానికి ఎదురుగుండా ఓ సాష్టాంగపడి మళ్ళీ బయటకు వచ్చేసేది. ఇలా నమస్కారం చేసుకుని రోజు ఆ ద్వారం దగ్గర దండం పెట్టుకు వస్తుంటాడు ప్రతిదినము. గంటలో పైకి వెళ్ళి గంటలో ఇంటికి వచ్చి మళ్ళీ హాయిగా టిఫిన్ చేసి కూర్చుంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ శక్తి ఆవిడికి? మహాతపస్సు, భగవంతుడి మీద భక్తి. నా శ్రీనివాసుడు నాలో ఉన్నాడు అనుకున్నది. దాదాపు 85 వరకు ఆవిడ తిరిగింది. తర్వాత ఏమైందో ఆవిడ గురించి నాకు తెలియదు. నేను చూసింది 80 ఆవిడని చూశాను. అలాంటి వాళ్ళు ఇప్పటికీ అక్కడ ఉన్నారు. కొందరు రోజు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కొందరు వారం వారం వెళ్ళి కొండ మీదకి ఎక్కి అక్కడ సాష్టాంగపడి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి సాష్టాంగపడడానికి లేకుండా అన్ని అడ్డకట్లు గందరగోళాలు వచ్చేసాయి కాబట్టి దూరం నుంచి దండం పెట్టుకొచ్చి వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ కొండ మీదకి వెడితే తపస్సు. ఆ కొండ మీద ఎక్కడి నుంచి అయినా ఆ ఆనంద నిలయాన్ని చూచి 2 జోడించి నమస్కరించడమే ఒక మహాతపస్సు. అది వైకుంఠం. కట్టెదుట వైకుంఠము కాణ చైన కొండ అని అన్నమాచార్యులు అందుకనే రాశాడే. నీ ఎదురుగుండానే వైకుంఠం ఉన్నది. అందరూ లోపలికి చొచ్చుకు వెళ్ళి శ్రీనివాసుని దర్శనం చేసుకోవాలనే నియమం కూడా లేదు. ఆ కొండ మీదకి వెళ్ళి ఆ గోపురం చూచి నమస్కరిస్తే చాలు, అంత మాత్రం చేతనే ఆయన అనుగ్రహిస్తాడు. కొండ మీదకి అడుగు పెడితే యోగం, కొండ మీదకి అడుగు పెట్టడం తపస్సు, ఆ కొండ మీదకి నడిచి వెళ్ళడం అనేక జన్మల మహాతపస్సు. అనేక జన్మ దురితౌఘ వినిశోషణం అది. ఒకటి కాదు, 2 ఎన్నెన్ని జన్మలెత్తామో మనం మనకు లెక్కలేదు. 1,000,000 మనం చేసిన మహాపాపం అంతా అక్కడికి వెళితే ఎండిపోతుంది, నశించిపోతుంది, ముక్కలై కింద పడిపోతుంది. అంత గొప్పది ఆ కొండ అంటే. శాలగ్రామ శిల వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చిన కొండలా 7 కూడా. అందువల్లే మహాత్ములు అలా నడిచి వెళ్ళిపోతారు. ఎందుకు చెప్తానంటే, ఈతడు ఇంకా విష్ణువు యొక్క దర్శనం చేసుకుని మధ్యలో సనత్కుమారుడి యొక్క మంత్రం పొంది వెళ్ళాడు, మధ్యలో సగం నుంచి వెళ్ళాడు. కానీ ఆ ముసలావిడ గంటలో పైకి వెళ్ళి వచ్చేస్తుంది. సనత్కుమారుడి దర్శనమైన ఆయన ఒక 5-6 కొండ మీద కలడం ఆశ్చర్యమే ఉన్నది. అక్కడికి వెళ్ళి హాయిగా పుష్కరిణిలో స్నానం చేశాడు. నాతో పాటు కాశీ వచ్చిన వాళ్ళు ఇందులో చాలామంది ఉన్నారు, యాత్రలకు చాలా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో కొంతమంది మొన్న వచ్చిన నైమిషారణ్యం, అయోధ్య, కాశీ వచ్చారు. ఈ రేవు నుంచి ఆ రేవు దాకా నేను నడుస్తూ ఉంటే అలాంటి ఆ జయకుమార్ గారు, ఇంకా ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ నాతో నడిచారు. ఆయన రిటైర్ అయిపోయిన వాడే కదా, కానీ గురువుగారితో సమానంగా స్పీడ్గా ఎలా నడిచారు అని కొందరికి అనుమానం. ఎలా నడుస్తారు? గురుభక్తి ఉంటే గురువుగారు మన కూడా ఉన్నారనే నమ్మకంతో నడిచేశారు. వాడిని అడగని చెప్తారు, అక్కడ కూర్చున్నాయని ఎక్కడ పడితే అక్కడ నడిచేశారు. ఈయనే కాదు, ఈయనతో పాటు మన రాజారెడ్డి గారు వాళ్ళ ఒకళ్ళని అందరూ పరుగు 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 నడిచారు. రాజారెడ్డి గారు నడిచారంటే అర్థం ఉంది, ఆవిడ కూడా ఇల్లాలు కూడా నడిపించేశారు మాతో పాటు సమానంగా కొన్ని చోట్ల. కాబట్టి గురువుని నమ్మి భక్తితో వచ్చినప్పుడు వాళ్ళకి ఏమనిపించేవు కదట, రెండు స్టెప్పులు ఎక్కి పై అంతస్తులో పడి నాతో రూమ్కి వచ్చేవారు, కింద కూర్చుని కొన్ని సమయాల్లో భోంచేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళను. ఈ యుగంలో నాతో వస్తేనే వీళ్ళు ఇంతలా నడవగలిగి కింద కూర్చోగలిగితే ఆ కాలంలో భగవంతుడు సాక్షాత్కారం ఇచ్చేటటువంటి కాలంలో ఆయన అనుగ్రహం పొందిన వాళ్ళు పైకి ఎక్కడంలో ఆశ్చర్యం ఏముందండి, అసలు ఆయన అనుగ్రహంకే అదేది కష్టం. అందువల్ల ఈయన వెళ్ళి స్నానం చేసి ఆ చుట్టూతో ఉన్న మెట్లలో ఒక చోట కూర్చున్నాడు. కూర్చుని భక్తితో ఈ వ్యూహలక్ష్మి మంత్రం అనుష్ఠానం చేశాడు. ఇలా 1000 సార్లు 2000 సార్లు అని కాదు, ఉదయం నుంచి సాయంత్రం దాకా చేస్తూనే ఉన్నాడు. అలా కొంతకాలం ఏకధాటిగా చేశాడు. భగవత్ కటాక్షం వల్ల ఆయన వేళకి ఆహారం ఆయనకి దొరికేది. పరమాత్ముని అనుగ్రహం వల్ల కొండ మీద ఆకలికి మాడి చచ్చేవాడు ఉండడు. ఎప్పుడూ ప్రసాదం దొరుకుతుంది అక్కడ, లడ్డూలు, చక్కెర పొంగలి, కట్టు పొంగలి, ఇవేంటి యుగయుగాలుగా అక్కడ ప్రసాదాలు వస్తూనే ఉన్నాయి. ఆ రోజుల్లో ఇంకా రుచిగా ఉండేది, ఇప్పుడంటే ఇంకా మిషన్ లడ్డూలు వచ్చాక రుచి తగ్గిపోయింది. కానీ మా చిన్నప్పుడు చేతితో తయారు చేసిన లడ్డు 6-10 రోజులు 10-10 రోజుల తర్వాత కూడా నిలవ ఉండి బాగుండేవి. ఇప్పుడు దిక్కుమాల యంత్రాలతో చేయటం వల్ల ఏమైపోయింది, 2 రోజులకే పొడి పొడి అయిపోయి దాని మీద నాచు వచ్చేస్తుంది, ఫంగస్ పడుతుంది, రుచి తగ్గిపోతుంది. కానీ ఒకప్పటి లడ్డు రుచి అంటే తిరుపతి లడ్డు అంటే అబ్బా ఆ రుచి నాలిక మీద పడితే ఎన్నాళ్ళకి మర్చిపోలేకపోయేవాడు అన్నమాట. వెంకటేశ్వరుని లడ్డు, పద్మాకర్ గారి పురాణం, కాశీలో గంగ, ఇటువంటివి అత్యంతమైన రుచికరములేదు. ఎప్పటికీ అంతే, ఇప్పటికి కూడా అంతేనండి. నేను నేడు కొండ మీద పెడతాం, ఈ దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు ఇంతంత కప్పుల్లో కాస్త కట్టు పొంగలో చక్కెర పొంగలో ఇంత చిన్న లడ్డు ఇస్తారా? స్వామివారికి నైవేద్యం పెట్టిన ప్రభావం వల్ల ప్రసాదం ఎంత రుచిగా ఉంటుందో. ఇప్పుడంటే నాకు అవసరం తక్కువైంది. కానీ ఒకప్పటి రోజుల్లో అంటే నేను ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుతున్న రోజుల్లో ఆ క్యూలోకి రాగానే ఓ పక్కన ఒక లైన్లోనేమో చక్కెర పొంగలి, ఓ దాంట్లో కట్టు పొంగలి, ఓ దాంట్లో లడ్డు పెట్టేవారు. నేను ఆ చక్కెర పొంగలి రూట్లోకే వెళ్ళాలో, నన్ను అందులోకి తోసేయాలి అనుకునేవాడు. చక్కెర పొంగలు అంత రుచిగా ఉండేది, దిక్కుమాల కట్టు పొంగలి అంటే అంత ఇష్టం ఉండేది, అందుకని చక్కెర పొంగలు అనుకునేవాడిని. ఎప్పుడన్నా కర్మగారు వీడి ఇందులో తోసేస్తే ఈ చెయ్యిట్టు పెట్టేవాడిని. చిన్నపిల్లలం కదా, సరదాగా ఉండేది. పాపం పెట్టేవారు, విసుక్కోకుండా పెట్టేవారు, తినేవాళ్ళం. ఆ కొంచెం పెడితే అది మరీ బాధ. మంచి ఆకలితో కొండ మీదకి నడిచేళ్ళి దర్శనం చేసి బయటకు వచ్చాక ఎంత కప్పులో పెట్టిన చక్కెర పొంగలి ఏం సరిపోతుంది, మొత్తం గుండెకి ఇచ్చేస్తే బాగుండు అనిపిస్తుంది కదా మనకి. కానీ భగవంతుడిదే వల్ల ఆ కొండ మీదకి వెళ్ళి ఇంత కప్పు తిన్నాక నేను మనస్సులో మళ్ళీ తినాలనుకుంటే ఎవరో ఒకళ్ళు ఇచ్చేవారండి. ఒక ఆడావిడైతే పట్టుకొచ్చి ఒకసారి నా దగ్గరికి 4 కప్పులు పట్టుకొచ్చి తింటారా అని ఇచ్చింది, ఆవిడ ఎవరో తెలియదు. అలాగే నన్ను పుచ్చుకుని ఆవిడకేసి చూస్తే ఆవిడ కనపడలేదు, ఇంకెవరో పద్మావతి మాత. కాబట్టి ఆ కొండ మీదకి వెళ్ళిన వాడికి నిజమైన భక్తి ఉంటే ఆకలికి మాడిపోయే దుస్థితి ఉండదు, ప్రసాదం లభించి తీరుతుంది, కష్టం రాదు. మనం కష్టపడి ఇష్టపడి పెడితే ఏ కష్టము లేకుండా పరమాత్మ అనుగ్రహిస్తాడు. అందువల్ల ఈయనకి ఆహారం దొరికింది. ఆహారం తిని శుభ్రంగా రాత్రిపూట పడుకుని పగలంతా జపం చేశాడు. 40 రోజులు పూర్తయింది. వెంటనే ఆకాశంలో జగన్మాత లక్ష్మీదేవి శ్రీహరితో కలిసి ప్రత్యక్షమయ్యింది. శ్రీహరి ఒక పక్కన, అమ్మవారు లక్ష్మీదేవి ఒక పక్కన. ఆ వ్యూహలక్ష్మి వృత్తాంతం భువిను దయాలోల తరంగాక్షి లోకమాత. ఆ జగన్మాత ఎటువంటిది, పరమ దయాస్వరూపిణి. ఆవిడ కళ్ళు ప్రేమతో తిరుగుతాయట. పిల్లల మీద ప్రేమం కలిగిన తల్లి ఇలా ఇలా చూసి నా తండ్రి నా తల్లి అని పిలుస్తారట. మన కళ్ళల్లోనే కరుణారసం కనపడుతుంది. అదే కోపం వచ్చింది అని చూస్తాడనుకోండి, దెబ్బకి పిల్లలు హడిలిపోతారు. కరుణ కానీ క్రోధం కానీ కళ్ళల్లో నుంచి వ్యక్తమవుతుంది. పూర్వం ఆడవాళ్ళు వంట అని ఒకటి చేసేవారు, పిల్లలకి అన్నం వండి పెట్టేవారు. కొంతమంది మధ్యకాలంలో పిల్లలకు అన్నం వండి పెట్టలేదట, మా అమ్మ అన్నం ఎప్పుడు వండదండి మా ఇంట్లో అని చెప్పేశాడు ఒక కుర్రాడు మగమాటం లేకుండా. ఆవిడకి మతిపోయి పరువు తీసేసావు గురువుగారి దగ్గర అని వీపేదో దరువు వేసింది పైగా. ఇప్పుడు ఇంకా పెద్ద పరుగు పోయినట్టు. అందువల్ల పూర్వం ఏంటంటే ప్రేమగా వండి పిల్లలకి ఇంత నోట్లో పెడుతూ తినునైనా బాగా చదువుకోనైనా అని తల్లి ప్రేమగా పలుకుతూ ఉంటే ఆ కంటిలో నుంచి వచ్చే ఆ చూపులకి పిల్లలు కరిగిపోకుండా ఉంటారా? మా అమ్మగారి దగ్గర అలా మేము పొందాం, అంతమంది పిల్లలకి ఆవిడ ఎప్పుడు వండి పెట్టింది. వాళ్ళంటే గ్యాసులు వచ్చాయండి, కట్టెల పొయ్యి కదా ఆ రోజుల్లో. ఆ కట్టెల పొయ్యిలో వండడం ఎంత కష్టమో మేము చూసాం. ఒక్కొక్కప్పుడు వర్షాకాలంలో కట్టెలు తడిసిపోయి పచ్చి కట్టెలు ఉండేవి, పాపం వాటిని అలా వండించి గుండిగలతో వర్చాల్సి వచ్చేది ఆవిడకి. ఏడుగురు పిల్లలం మేము, ఇదిగాక వచ్చేపోయే అతిథులు. మా నాన్నగారు కూడా ఎవరన్నా ఇంటికి వస్తే సరే ఇవ్వాలి, ఎవరు ఏమిటో ఆలోచించడం ఉండదనమాట. ఏమో వాళ్ళు వచ్చారు వంట అనేవారు. ఆయనకు అదో ప్రేమ, ఇంట్లో బియ్యం ఉన్నాయా కూరగాయ ఉందా పాలు ఉన్నాయో తెలియదు. కాఫీ పట్టుకురంటే కాఫీకి పాలు లేవు ఒకసారి, ఈయన రెండోసారి కాఫీ అంటారు. ఆవిడకి ఏం చేయాలో తెలియదు, లేదని అనలేరు. అదృష్టవశాత్తు ఆ కాలంలో ఎవరో ఒకడు పట్టుకొచ్చి ఇచ్చేవారు, అయిపోయింది అనుకోండి అని చెప్తారు. ఆ కాలం వెళ్ళిపోయింది. రాత్రిపూట ఒకసారి ఒక ఊరు నుంచి పాతికి మంది వచ్చి పడ్డారు. రాగానే వడ్డు అన్నారు ఆయన. ఆవిడ రాత్రిపూట కట్టెలు పోయి వెలిగించి మళ్ళీ వండింది. మేము అవి చూసినప్పుడల్లా మా అమ్మని సుఖపెట్టాలి, గ్యాస్ స్టవ్ కొనిపెట్టాలనుకునేవాడు. ఎందుకంటే అప్పటికి గ్యాస్ అసలు తక్కువ కదండి. మేము ఇదంతా చెప్పేది 1970 నుంచి 80 మధ్యలో చాలా పల్లెటూళ్ళలో గ్యాస్ స్టవ్లు చాలా తక్కువ. ఇప్పుడు ఇంక ఇంటింటికి వచ్చేసాయి. ఇప్పుడున్న ప్రధానమంత్రి గారి తరమానని మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళిపోయింది గ్యాస్. ఎక్కడికెళ్ళినా అసలు పనులు చేసేవాడు లేడు. ఒకవేళ ఎవడన్నా స్లాబ్ వేస్తే మర్నాడే స్లాబ్ కింద పడిపోతుంది. అంత గొప్పగా వర్కర్లు ఉన్నారు కానీ ఆ రోజుల్లో వర్కర్లు కష్టపడి పనిచేసేవారండి. ఏది ఏమైనప్పటికీ తల్లుల యొక్క ప్రేమ కన్నులలోంచి అభివ్యక్తం అవుతుంది. అమ్మ జగన్మాత వ్యూహలక్ష్మి అంత ప్రేమగా కన్నులతో చూచి, నా బాబు నీ పాపాలన్నీ తొలగిపోతున్నాయి, నువ్వు నిశ్చింతగా ఇంటికి వెళ్ళు, నీ గృహం మహాగృహం అవుతుంది, నీ దారిద్ర్యం తొలగిపోతుంది, ఈ లోకంలో ఉన్నంతకాలం సుఖాలు అనుభవించి శరీరం విడిచాక నా దగ్గరకు వస్తావని ఆశీర్వదించింది. ఆయన భక్తితో తల్లికి నమస్కరించాడు, పదే పదే సాష్టాంగపడ్డాడు. మళ్ళీ స్నానం చేసి ఆనంద నిలయంలో ఉన్న అమ్మని అయ్యవారిని దర్శనం చేసుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోయాట. తీరా ఇంటికి వెళితే ఏం జరిగిందో తెలిసిన, ఆయన ఇల్లు మహారాష్ట్రలో ఒక కుగ్రామంలో ఉంది. ఊరికి చివర ఒక గుడిసె, ఆ గుడిసె మారేమైపోయిందట. ఆ గుడిసె స్థానంలో ప్రాకార పంక్తులు బహుమంటపంబువులు వివిధ సత్కళ్యాణ వేదికలను చుట్టూత పెద్ద పెద్ద ప్రాకారాలు కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి. ఆ మధ్యలో మండపాలు కళ్యాణ వేదికలు మహాభవనములు 4 భవనములు. ఈ భవనాల మధ్యలో కొన్ని చోట్ల స్నానం చేయటానికి కొలనులు అంటే స్విమ్మింగ్ పూల్స్, ఆకాశాన్నంటే ఆ భవనాల మధ్యలో స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయట. తోటలు, వివిధ దాసదాసీ జనాలు. ఈ దాసదాసీ జనాలు హడావిడిగా తిరుగుతున్నారు, ఎవరెందుకు తిరుగుతున్నారో తెలియట్లేదు. ఎక్కువ మంది జనం అయిపోయారు అనుకోండి వర్క్, వాళ్ళు పనిచేయరు, తిరుగుతారు హడావిడిగా. చూస్తుంటాగా పెళ్ళిళ్ళకి వాటికి సేవ చేస్తామని వస్తాను, ఏం చేశాడో తెలియదు కానీ తిరగడం జరుగుతుంది. ప్రతిసార్లు అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు, అసలు పరవదు, చివరికి ఏం జరుగుతుందో తెలియదు. అలా హడావిడిగా తిరుగుతున్న దాసదాసీ జనాలు, భోజనాలు, నవరత్నాలు ఇవన్నిటితో కూడిన భవనం చూసి ఆయనకి మతిపోయి, నేను కొండ మీదకి వెళ్ళిన సమయంలో ఏ శత్రురాజైనా మా నగరం మీదకో మా పల్లెటూరు మీదకో దండయాత్రకి వచ్చాడా, మా గుడిసె పెకలించి ఇంత బిల్డింగ్ కట్టాడా, ఈ కొద్ది రోజుల్లో ఇంత భవనం కట్టడం సామాన్యుడి వల్ల కాదే అనుకుంటూ ఉండగా, ఆ భవనంలో నుంచి మహాలక్ష్మిలాగా అలంకరించుకున్న ఒక సుందరీమణి వచ్చి హారతి పళ్ళెం పట్టుకొచ్చి గైకోన విహారతి గౌరీదేవి అని పాడుకుంటూ ఆయనకి హారతి ఇచ్చింది. ఎవరివిడ నాకు ఈ హారతి ఇస్తోందని, తమరెవరండి అనగా, మీ మొహం నేనండి అందావిడ. మీ మొహం అనే పదం మావిడ తప్ప ఎవరూ పలకరే అనుకుని చూస్తున్న సంగతి వాళ్ళు ఆవిడే. అంటే ఈ సంపదల వల్ల ఆవిడ రూపమే మారిపోయింది. అసలు బాగా మేకప్ చేస్తే ఎవరైనా మారిపోతారు. నేను ఒకసారి ఒక ఛానల్కి ఏదో ఉపన్యాసానికి వెళ్ళాను. అక్కడ యాంకర్ ప్రశ్న వేస్తోంది, ధర్మ సందేహాలు నేను సమాధానం చెప్పాలన్నమాట. ఆ యాంకర్ చూస్తే అసలు ఏం మెరిసిపోతుందండి, తళతళతళ మెరిసిపోతుంది అనమాట. అద్భుతంగా ఉంది ఆ డ్రెస్సు, ఆ మెడలో ఉన్న గొలుసులు. ఆవిడ ముఖము చూచి, అబ్బా భూలోకంలో ఇంత ఉత్తమ స్త్రీలు ఉంటారా అనుకున్నాను నేను. పాప ఆవిడ వినయంగా నమస్కరించింది, యాంకరింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక నేను కారు కోసం ఎదురు చూస్తున్నాను. కారు వచ్చేలోపు ఒక ఆవిడ వచ్చి దండం పెట్టింది. ఎవరు తల్లి అన్నాను, మీరు మరీనండి, ఇందాక దాకా యాంకరింగ్ చేసింది నేనేనండి అది. ఇంకా ఇంకంతకంటే వేరే చెప్పక్కర్లా. ఆ మే కప్పు తీసేయగానే అసలు కప్పు బయటకు వచ్చింది. ఈ పైన ఉన్న రంగు తీసేస్తే ఆవిడ మహాత్పురాలుగా ఉంది. కాబట్టి చెప్పొచ్చింది ఏమిటంటే, పెళ్లి చూపుల్లో కొంతమంది ఆడపిల్లలకి ఎలా అలంకారం చేసి అక్కడ కూర్చోబెడతారు, అలంకారం తీసిన తర్వాత ఒరిజినల్ గెటప్లో చూసినప్పుడు ఈ పెళ్లి కొడుకు ఆవిడని ముచ్చటపడి వరించాలి. అలాగే మగపిల్లలైన ఎవరైనా అంతే, అదృష్టవశాత్తు ఐశ్వర్యం రావడం వల్ల ఆవిడ అలంకరించుకుని పరమసుందరిగా దర్శనమిచ్చిందిట. అప్పుడు ఆయనకు అర్థమైంది, వ్యూహలక్ష్మి నీకు సంపదలు వస్తాయి అని దీవించింది. ఇదిగో అవన్నీ ఇక్కడికి వచ్చాయి, గృహం వచ్చింది, ధనము, ధాన్యం, దాసదాసీ జనాలు, వాటితో పాటు రకరకాలైనటువంటి సౌకర్యాలు అన్నీ ఏర్పడ్డాయని భక్తితో అమ్మవారికి నమస్కరించి భార్యకి విషయం చెప్పి ఎప్పుడూ ఇంట్లో అమ్మవారిని అయ్యవారిని పూజించే ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఆయన ఏం పొంగిపోలేదు, విర్రవేగలేదు. పూజామందిరంలో శ్రీనివాసుణ్ణి, అమ్మవారిని, పద్మావతిని పెట్టుకుని నిత్యం పూజించేవాట. వారి అనుగ్రహంతో ఈ లోకంలో సకల సుఖాలు పొందారు. శరీరం విడిచిపెట్టిన తర్వాత శాశ్వతంగా వైకుంఠానికి వెళ్ళిపోయారు వారు. ఎప్పుడైనా ఈ లోకంలో భోగాలే కాకుండా పైలోకానికి వెళ్ళాక కూడా సుఖాలు పొందాలి, అవి పొందారు. అనగానే ఈ కథ అంతా వింటున్న సౌనకాదులు, కొండ మీద పుష్కరిణి గురించి చెప్పావు, కుమారధార గురించి చెప్పావు, కపిలతీర్థం గురించి చెప్పావు, ఈ కపిలతీర్థానికి మరొక చరిత్ర కూడా ఉందని విన్నాం, దాని గురించి ఏమిటి అని అడిగారు. అయితే చెబుతున్నాం విను, కపిలుడు విష్ణుమూర్తి అవతారం, ఆయన వల్ల కపిలతీర్థం ఏర్పడింది అని ఇతపూర్వం మీకు చెప్పాను. అదే కాక ఇంకొకడు కూడా ఉన్నాడు కపిలుడు అని పేరు కలిగిన ఒక విప్రుడు. ఆ కపిలుడు అనే విప్రుడు ఈ కపిలతీర్థం దగ్గర ఒకప్పుడు 1000 సంవత్సరాలు మహాతపస్సు చేశాడు. ఆయన ఇందులో స్నానం చేశాడు. అందువల్ల ఈ తపస్సు చేసిన కపిలుడి పేరు మీద కూడా ఇది కపిలతీర్థం అయ్యింది. కేవలం విష్ణుమూర్తి అవతారమైన కపిలుడే కాక మరో కపిలుడు కూడా ఉన్నట్ట. ఈ భూలోకంలో కశ్యపుడు అని పేరు కలిగినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పురాణాల్లో, అలాగే కపిలుడు కూడా ఉన్నారు. ఈ రెండో కపిలుడు కటిక దరిద్రుడు, 1000 సంవత్సరముల పాటు ఈ కపిలతీర్థం దగ్గర తపస్సు చేశాడు. ఆయన నల్లగా ఉండేవట, కపిలవర్ణము అంటే పూర్తి నలుపు కాదు, అదొక విచిత్రమైన నలుపు, అది గోధుమ రంగు కాదు, నలుపు కాదు, అది ఆ రంగుని కపిలము అంటారు. ఈ కపిలవర్ణంలో వికృతాకారంతో ఉండేవాట. అతని వికృతాకారాన్ని చూచి స్త్రీలు అసహ్యించుకునేవారు. దంతాలు ఇలా బయటకు వచ్చి ఉండేవి, ముక్కు ఇంత దెబ్బ ముక్కులో ఉండేది. ఈ మధ్యన చచ్చిపోయిన ఒక ఆయన ఉండేవాడే, ఆయన రూపం లాంటి రూపం పాపవాడిది. ఆ రూపాన్ని చూసి అందరూ అసహ్యించుకుంటూ ఉంటే బాధపడి ఒకనాడు, ఆ రోజుల్లో అగస్త్య మహర్షి ముని దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం పొంది నా వికృత రూపం తొలగి సత్సంకల్పం చేసినంత మాత్రం చేతనే సంకల్పం నెరవేరేటటువంటి భాగ్యం ప్రసాదించు అన్నాడు. అప్పుడు ఆయన అష్టాక్షరీ మంత్రాన్ని, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఉపదేశించి భూలోకంలో వెంకటాద్రి దగ్గరికి వెళ్ళు. అక్కడ ఒక గొప్ప తీర్థం ఉంది, ఆ తీర్థంలో రోజూ స్నానం చేస్తూ అక్కడ తపస్సు చెయ్యి, నీ వికృత రూపం పోతుంది, వెంకటేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది, క్షేత్రములలో చేసే మంత్రానుష్ఠానం తొందరగా ఫలిస్తుంది కనుక హరికటాక్షం వల్ల నువ్వు సుందరాకారం పొందుతావు, ఆ తర్వాత నువ్వు అనుకున్న సంకల్పాలు నెరవేరతాయనగా ఆ కపిలుడు అన్నవాడు అక్కడికి వచ్చి 1000 సంవత్సరాలు తపస్సు చేశాట. అసలు సామాన్య మానవుడికి అంత ఆయువు ఉంటుందా? కానీ కపిలతీర్థ మహిమ వల్ల, హరికటాక్షం వల్ల రోజు అందులో స్నానం చేసి అక్కడ జపం చేసేవాడు ఆయన. ఆయన ఆయువు పెరిగింది కనుక 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. అప్పుడు విష్ణు ఆయనకి ప్రత్యక్షమై, నీకు రంగదాసు అని పేరుస్తున్నాను, ఈ పేరుతో మళ్ళీ జన్మెత్తుతావు, కొండ మీదే ఉంటావు, నన్ను సేవిస్తావు, సుందరాకారుడి అవుతావు, ఈ వికృత రూపం పోతుంది, నీ సంకల్పాలు నెరవేరుతాయి అన్నాడు. నిజంగానే ఆ కపిలుడు మళ్లీ జన్మలో రంగదాసు అనే పేరుతో కొండ మీద చాలా కాలం నివసించి హరిని సేవించాడు. ఆయన చరిత్ర మళ్ళీ ఆ రంగదాసు గారి తర్వాత చరిత్ర మళ్ళీ కొంతకాలం పోయాక వస్తున్నాను అనుకోండి. ఒక వికృతాకారుణ్ణి, కపిలుణ్ణి సుందరుణ్ణిగా మార్చిన తీర్థం కపిలతీర్థం. కపిలుడు అనే వికృతుడు సుందరుడయ్యాడు గనక ఆయన పేరు మీదుగా కూడా ఇది కపిలతీర్థం అని పిలువబడింది. ఈ విధంగా కపిలతీర్థానికి మరొక చరిత్ర కూడా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద కథ కనుక క్లుప్తంగానే చెప్పారు. ఇక్కడ ఈ కపిలుడి గురించి తక్కిన ఉప పురాణాల్లో, నరసింహ పురాణాల్లో మళ్ళీ ఇంకొకసారి వస్తుందన్నమాట. ఇక ఇవి కాక కొండ మీద చాలా తీర్థాలు ఉన్నాయి, అందులో 17 తీర్థములకు ఎక్కువ పేరు వచ్చింది, సప్తదశ తీర్థములు అంటారు. ఆ సప్తదశ తీర్థాలు ఏమిటో చెబుతున్నాను వినండి. 1 కపిలతీర్థం, అది ఎలాగో చెప్పాను. 1వది కపిలతీర్థం, 2వది చక్రతీర్థం. శ్రీ మహావిష్ణువు చేతి చక్రం వల్ల ఏర్పడిన తీర్థం కనుక దాన్ని చక్రతీర్థం అన్నారు. ఒకప్పుడు ఈ కొండ మీద ఇంకా తీర్థములు రాని క్రితం నీళ్లుండేవి కాదు, అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి, ఈ కొండ మీద నేను కొంతకాలం పాటు తపస్సు చేద్దామనుకుంటున్నాను, తపస్సు చేసేవాడికి నీళ్లు కావాలి, నాకు జలం ఇమ్మని అడిగాట. అప్పుడు శ్రీహరి తన చక్రంతో నేలని తవ్వి అందులోంచి నీరు పాతాళగంగ పైకి వచ్చేలా చేశాడు. చక్రముతో నేలని తవ్వడం వల్ల నీరు పైకి రావడం వల్ల దానికి చక్రతీర్థం అని పేరు వచ్చింది. ఈ చక్రతీర్థం కపిల తీర్థానికి పైనే ఉంటుందన్నమాట. కపిల తీర్థోపరిగా చక్రతీర్థంబు ప్రవహించు. ఆ చక్రతీర్థం దగ్గర బ్రహ్మ తపస్సు చేశాడు. ఈ చక్రతీర్థ మహిమ కూడా చెబుతున్నా విను. ఒకప్పుడు దేవేంద్రుడు గౌతమ మహర్షి భార్య అహల్యని అన్యాయంగా స్వీకరించాడు. దానివల్ల ఆయన శరీరం అంతా కామాంకాలతో నిండిపోయింది, యోనులతో నిండిపోయింది. అవి ఇతరులకి కళ్ళు కింద కనపడేవి, ఈయనకి మాత్రం యోనుల కింద కనపడేవి. ఆ పాపం వల్ల తెల్లగా ఉండే ఇంద్రుడు కాస్త నల్లగా మారిపోయాడు. ఇంద్రుడు చాలా తెల్లగా ఉంటాడండి. ఆదిశేషుడు, శివుడు, సరస్వతి, ఇంద్రుడు వీళ్ళంతా తెల్లని వాళ్ళు, కానీ ఇంద్రుడు నల్లగా మారిపోయాడు ఈ పాపం వల్ల. అప్పుడు నారదుని కాళ్ళు పట్టుకొని, నా శరీరం నల్లగా మారిపోయింది, ఈ నల్లతనం పోయి తెల్లదనం రావాలంటే ఏం చేయాలని అడిగాట. వెంకటాద్రి అనే ఒక దివ్యక్షేత్రం ఉంది, ఆ క్షేత్రం దగ్గర పరమ పవిత్రమైన చక్రతీర్థం ఉంది, అందులో స్నానం చెయ్యి, నీ పాపం ప్రక్షాళనం అయిపోతుంది, నీ శ్వేతవర్ణం నీకు తిరిగి వస్తుంది అన్నాడు నారదుడు. అప్పుడు ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. దేవపతి అహల్యననయు పాపము నీగా ఇంద్రుడా చక్రతీర్థమున స్నానము చేసి ధన్యుటకు చుదనియే. అంతటి దేవేంద్రుడు అహల్యాచారుడై మహాపాపం వల్ల శరీరం అంతా పాడైపోగా ఈ చక్రతీర్థంలో స్నానం చేశాడు. వెంటనే అతని శరీరంలో ఉన్న నల్లధనం అంతా విరిగిపోయిందిట. భయంకరమైన కృష్ణవర్ణం పోయి మళ్ళీ తెల్లవాడైపోయాడు. అంటే అతని పాపం అంతా ప్రక్షాళన అయిపోయిందనమాట. చక్రతీర్థం పరస్త్రీ సాంగత్య పాపాన్ని తొలగించే క్షేత్రం అది. అందుకే తెలిసి కానీ తెలియక కానీ పరస్త్రీ సంభోగం చేసినవాడు, గురుపత్నిని పొందినవాడు, పరపురుషులతో తిరిగిన వాళ్ళు వీళ్ళంతా చక్రతీర్థంలో స్నానం చేస్తే వాళ్ళ శరీర దోషాలన్నీ పటాపంచలై నశించిపోతాయి. అంత గొప్ప తీర్థం చక్రతీర్థం. ఆ తర్వాత మరొక తీర్థం, మూడవ తీర్థం విశ్వక్సేన తీర్థం అని ఉన్నది. వరుణదేవుడికి ఒక కొడుకు ఉన్నాడు, ఆయన పేరు విశ్వక్సేనుడు. ఆయన వరుణుని కొడుకు. ఆయన అక్కడ మహాతపస్సు చేశాడు. ఒకప్పుడు అక్కడ ఒక కొలను ఏర్పాటు చేసుకుని ఆ కొలనులో స్నానం చేసి హరి కోసం తపస్సు చేశాడు. అప్పుడు శ్రీహరి ఆ చెరువులోంచి ప్రత్యక్షమై, నాయన విశ్వక్సేన, శంఖ చక్ర గదా పద్మములతో నీకు నేను దర్శనమిచ్చాను, నువ్వు ఈ కొలనులో స్నానం చేసి నన్ను గురించి తపస్సు చేసావు, నీ పేరు మీదుగా ఇది విశ్వక్సేన తీర్థం అని పిలువబడుతుంది, నీకు ఇంకేం కావాలని అడిగితే ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి అన్నట్ట. అయితే నీకు బెత్తం ఇస్తున్నాను పుచ్చుకొని, ఒక బెత్తం ఇచ్చి ఈ రోజు నుంచి నువ్వు నాకు కాపలాదారువి, నేను ఎక్కడికైనా పెడుతుంటే బెత్తంతో హటో హటో అని ఆ జనాన్ని అడ్డంగా ఉన్నవాళ్ళని తొలగించు అన్నాడు. అప్పటి నుంచి విశ్వక్సేనుడు వేత్రహస్తుడు అయ్యాడు, అంటే చేతిలో బెత్తం పుచ్చుకుంటాడు అనమాట. ఎప్పుడైనా శ్రీహరి ఎక్కడికైనా పెడుతూ ఉంటే, తప్పకండి తప్పకండి, గురుగారు కాళ్ళు పట్టుకోకండి, ఇప్పటికే లేట్ అయిపోయింది అని తొలగిస్తూ ఉంటాడు అనమాట. ఈ విధంగా విశ్వక్సేనుడు వేత్రహస్తుడు అయ్యాడు. ఈ బెత్తం పట్టుకునే వాళ్ళంతా విశ్వక్సేనుడు అయ్యి ఉండొచ్చు. మొత్తం మీద ఈ విశ్వక్సేనుడు వేత్రహస్తుడయ్యాడు. ఈయన ఇంకో రహస్యం తెలిసిన గజముఖుడు, ఎప్పుడు ఏనుగు తలతో ఉంటాడు. మన విఘ్నేశ్వరుడు ఎలాగో ఆయన అలాగే ఉంటాడు. అందుకే విశ్వక్సేన పూజతోటి వైష్ణవులు అర్చన మొదలు పెడతారనమాట. ఆ విశ్వక్సేనుడు తపస్సు చేసి స్నానం చేసిన తీర్థం కొండ మీద విశ్వక్సేన తీర్థం అని పిలువబడింది. ఇంకా శ్రీ మహావిష్ణువు కొండ మీద తన ఐదు ఆయుధములతో కలిసి ఐదు తీర్థములు ఏర్పాటు చేశాడు. అవి పంచాయుధ తీర్థములు అనమాట. పంచాయుధ తీర్థంబుల నంచితము గదా నికొపర్యంతొప్పుచు దీపించు గవానల తీర్థము మించితదోర్ధంబునందు మెరయుచు నుండు. విష్ణువు దగ్గర ఐదు ఆయుధాలు ఉన్నాయి. ఒకటి చక్రం, మరొకటి శంఖం, మరొకటి గద, మరొకటి పద్మం, మరొకటి ఖడ్గం. శంఖ, చక్ర, గద, పద్మ, ఖడ్గములు, ఈ ఐదింటిని పంచ ఆయుధాలు అంటారు. ఈ ఐదు ఆయుధములతో ఐదు తీర్థములు స్వయముగా విష్ణు అక్కడ ఏర్పాటు చేశాడు. అంటే ఏమిటి, పద్మంతో కొడితే ఒక తీర్థం పుట్టింది, అది పద్మతీర్థం. చక్రంతో చక్రతీర్థం, శంఖంతో శంఖతీర్థం, ఖడ్గంతో ఖడ్గతీర్థం, ఇలా 5 తీర్థాలు ఏర్పాటు చేశాడు ఆయన. ఈ 5 పంచాయుధ తీర్థములు అని పిలువబడ్డాయి. దీనికి పైన అనల తీర్థం అని ఉన్నది. విష్ణుమూర్తి ఒకప్పుడు తన ముఖమును ఆ కొండ మీద లాంచాడు. విష్ణువు యొక్క ముఖము అగ్ని. చాలాసార్లు చెప్పాను కదా మీకు, శ్రీ మహావిష్ణువుకి అగ్నిహోత్రుడు ముఖం. భూః పాదౌ యస్య నాభిర్వియదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసాః శిరోద్యౌర్ ముఖమపి దహనః దహనః. అగ్నిహోత్రుడు ముఖం అపి, ముఖమయ్యి ఉన్నాడు కదా. విష్ణువునకు ముఖం సాక్షాత్తు అగ్ని. అందుకే అగ్నిలో ఏదైనా వేశామంటే అది విష్ణువు స్వీకరిస్తాడు. అందుకే యజ్ఞమునకు సంబంధించిన అగ్నిలో పవిత్ర పదార్థములు తప్ప ఎంగిలి పదార్థాలు వెయ్యొద్దన్నారు. యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞగుండంలో ఉన్న అగ్ని సాక్షాత్తు విష్ణువు యొక్క ముఖం. అప్పుడు అందులో పవిత్రమైన మడిగా వండిన అన్నము, నవధాన్యాలు, పుష్పాలు ఇవి వేస్తే శ్రీహరి దాన్ని స్వీకరిస్తాడు. అదే మనం ఎంగిలివి పనికి మాలిన పదార్థాలు వేస్తే హరి నోట్లో వెయ్యకూడని పదార్థం వేసిన పాపం పొందుతాం. ఈ లౌకికమైన అగ్ని వేరు, యజ్ఞాగ్ని వేరు. యజ్ఞాగ్ని అంటే అది విష్ణువు యొక్క ముఖమే. ఆ విష్ణువు తన ముఖం 7 కొండలలో ఒక ప్రాంతం మీద అలా మోపగానే అందులోంచి తీర్థం పుట్టుకొచ్చింది. ఆయన ముఖం అగ్ని గనక అగ్ని తీర్థము లేక అనల తీర్థము అని పేరు వచ్చింది అన్నమాట. ఆ పైన మరొక తీర్థం ఉన్నది ఆ కొండ మీద, బ్రహ్మతీర్థం. ఇందులో చాలా తీర్థాలు ఇప్పుడు మనకి కనపడాలంటే కష్టం, ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క అనుమతితో తప్ప చాలా రికమెండేషన్ ఉంటే తప్ప కొన్ని చోటకు వెళ్ళలేం. ఎక్కడికక్కడ కట్టుదిట్టాలు వచ్చేసాయి. దానికి గల కారణం ఈ గంధం స్మగ్లర్లు, కొంతమంది పాపాత్ములు, వాళ్ళ వల్ల మనం ఇలా పాడైపోయాం. కానీ లేకపోతే పూర్వం ఒకప్పుడు ఇవన్నీ మా నాన్నగారు చూశారు. ఆ కాలంలో ఎంత ఇబ్బందులు లేవు కదా. బ్రిటిష్ వాళ్ళ కాలంలో హాయిగా మా నాన్నగారు దర్జాగా చూశారు. ఇప్పుడు మన ధరలు వచ్చారు కదా, అందువల్ల అన్నిటికీ అడ్డు తెరలే. ఎన్ని రకాల స్వార్థాలు ఉండాలో అన్నీ ఇప్పుడు ఈ కలియుగంలో ఉన్న మానవుల్లో ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఇంత మతం లేదు. ఇప్పుడంతా ఎక్కడ చూసినా కంప అయిపోయింది. హాయిగా తిరుపతిలో వెంకటేశ్వర దర్శనం చేసుకుని నారాయణ గోవింద అనుకోక అక్కడికి వెళ్ళాక ఏంటంటే పరిశుద్ధ పరిశుద్ధ అని శుద్ధిలో పడిపోతారేంటండి, బుద్ధి లేని వాళ్ళు, వీళ్ళ కర్మ కాలిపోయి. ఇటువంటి వాళ్ళందరినీ ఏం చెయ్యాలో భగవంతుడికి వదిలేయారు గట్టిగా. మనం ఆయనకు అండగా ఉండి భగవంతుడే చేస్తాడని మీరు ఇంట్లో కూర్చోకండి సుమా. మీరు నిన్న చేసినట్టుగా జయ శ్రీరామ్ అంటూ మన ధర్మాన్ని నిలబడడానికి గుడి బడి వంటి కార్యక్రమాలు చెయ్యాలి. ఎక్కడికక్కడ అన్యమతాల్లోకి వెళుతున్న వాళ్ళని ఈడ్చుకొచ్చి మళ్ళీ మన మతంలోకి లాక్కురావాలి. ఈ మధ్యకాలంలో నాకు బాగా నచ్చిన ఒక సంస్థ, శివశక్తి అని ఒక సంస్థ ఉన్నది. ఆయన పేరు కరుణాకర్ అనుకుంటా కదా, కుర్రవాడు, చాలా మంచి కుర్రవాడు, గట్టివాడు, అవసరమైతే కత్తి గుర్తుకుని రాక్షసంగా వెళ్ళగలిగేవాడు. అలాంటి వాళ్ళు కొంతమంది అవసరం అండి. ఎంతసేపు పురాణాలు చెప్పేవాళ్ళే కాదు, ధర్మరక్షణ కోసం అటువంటి వాళ్ళు రావలసిన అవసరం ఉంది. అటువంటి వాళ్ళు ఎంతోమంది తయారైతే మన హైందవ ధర్మం తిరిగి నిలబడుతుంది. కాబట్టి కలియుగంలో శక్తిని ప్రదర్శించేటటువంటి వాళ్ళు కూడా కావాలి. సరే, ఏది ఏమైతేనే ఆ పైన బ్రహ్మతీర్థం అని ఒకటి ఉన్నది. బ్రహ్మహత్యా పాపం తొలగించే తీర్థం కనుక అది బ్రహ్మతీర్థం అని పిలువబడింది. ఆ కాక సప్తర్షి తీర్థం అని ఉన్నది. అంగిరుడు, వశిష్ఠుడు మొదలైనటువంటి సప్తఋషులు విడివిడిగా 7 తీర్థములను అక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళు స్నానం చేయడం కోసం తయారు చేసుకున్న తీర్థస్థలములు సప్తఋషుల యొక్క పేరు మీదుగా సప్తర్షి తీర్థములు అని పిలువబడ్డాయి. ఈ విధంగా అక్కడ 1-2 కాదు, అనేక తీర్థములు ఉన్నాయి. ఇది కాక పైన 3 కోట్ల మీద అర్థ అంటే 3.5 కోట్ల తీర్థములు ఉన్నాయండి మొత్తం, చిన్న చిత్తగా కలిపి. నేను చెప్పలేదు, ఇందులో రాసిన మాట చెబుతున్నాను. 3.5 కోటి. ఏ వెంకటాద్రి అంటే ఎంత పెద్దదండి, ఇప్పుడున్న కొండలే కాదు, ఆ కొండల కొండల శ్రేణులు, ఆ చుట్టుపక్కల ప్రాంతం ఎంత వెంకటాద్రి యొక్క క్షేత్రంలోకి వస్తాయి. అందుకే 3.5 కోటి, 3.5 క్రోర్స్ తీర్థములు ఉన్నాయి. ఇక ద్వాపర యుగంలో పాండవ తీర్థము అని ఒక తీర్థము అక్కడ ఏర్పడింది. దాని గురించి కూడా చెబుతున్నాను వినండి. ఎందుకంటే ఈ కలియుగం ప్రారంభంలో శౌనకాదులకు సూతుడు ఈ కథ చెప్పాడు. కాబట్టి సూతుడు కథ చెప్పేనాటికి కలియుగం వచ్చేసింది. పాండవుల యొక్క కథ అప్పటికే జగత్ప్రసిద్ధికి ఎక్కింది. అందుకే స్పష్టముగా సూత మహర్షి వాళ్ళకి పాండవ తీర్థం గురించి చెప్పాడు. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు తీర్థయాత్రలు చేశారు కదా, అడవుల్లోకి వెళ్ళొచ్చు, ఊళ్ళల్లోకి వెళ్ళకూడదు వాళ్ళు. అందుకే బదరి వెళ్ళారు కదా, అప్పుడేగా గంధమాదన పర్వతం మీద ఆంజనేయుడిని చూడగలిగాడు భీముడు. కాబట్టి పాండవులకు అరణ్యవాసం బాగా కలిసి వచ్చింది. అడవుల్లోనే తిరుగుతూ అడవుల్లో ఉండే క్షేత్రాలన్నీ చూశారు వాళ్ళు. ఒకసారి కృష్ణుడు పాండవుల దగ్గరకు వచ్చాడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు.